నిడిముసలి బలరామరెడ్డి. అనువాదం మధుమతి.
శ్రీ భగవాన్ శ్రీరాముడే అని వచించే శ్రీ నిడిముసలి బలరామరెడ్డి గారు శ్రీ భగవాన్ యొక్క ముఖ్య శిష్యగణంలో ఒకరు. 1908 సంవత్సరం అక్టోబర్ 30 తేదీన శ్రీ సుబ్బారెడ్డి, శ్రీమతి శేషమ్మ పుణ్య దంపతులకు జన్మించిన శ్రీ రెడ్డి గారు పసితనము నుండే ఆధ్యాత్మిక ఆసక్తి కలిగినవారు. వీరి తండ్రి గొప్ప ఆధ్యాత్మిక సంపన్నులు. వివాహానికి పూర్వమే పుణ్యాత్ముడైన ఒక గురువు వద్ద మంత్రోపదేశమును పొంది దానిని అభ్యాసం చేస్తూ కొన్ని సంవత్సరములు తపస్సు చేసిన యోగి పుంగవులు. అంతేకాదు, నాకు శరీరం వదలాల్సిన సమయం వచ్చింది, వెళుతున్నాను అని కుటుంబ సభ్యులకు తెలిపి పిన్న వయసుననే యోగి వలె అనాయాసంగా శరీరం వదిలిన ధన్యులు. రెడ్డిగారి వంటి జ్ఞానిని బిడ్డగా బడయవలసి ఉన్నందులకే కాబోలు వారు వివాహం చేసుకొని గార్హస్థ జీవితమును గడిపిరి. శ్రీ బలరామరెడ్డి గారికి తల్లిదండ్రుల ఎడ ఎనలేని గౌరవము. వారు వివాహమును కాదని ఆధ్యాత్మిక సాధనల ఎడ పారమార్థిక జీవితము పట్ల ఆసక్తి కనబరిచినప్పుడు తల్లిదండ్రులే ప్రోత్సహించిననున్నది ముదావహమైన విషయము. దానికి దయామూర్తులైన శ్రీ భగవానుల ఆశీస్సులే ఎంతైనా పనిచేసినవని శ్రీ రెడ్డిగారు చెప్పారు. శ్రీ రెడ్డిగారి తల్లిదండ్రులు శ్రీ భగవానుల దర్శనం చేసిరి. తమ బిడ్డ ఒక మహానుభావుని చేతిలో పడినాడని సంతసించిరి. ప్రవర్తనా నియమావళిలో శ్రీ బలరామరెడ్డి గారికి గాంధీ ఆదర్శము. వీరు నెల్లూరు కాంగ్రెస్ ప్రెసిడెంటుగా కూడా పనిచేశారు. 1-2 సార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఇన్ని చేస్తున్నప్పటికీ వీరు విద్యనభ్యసించుటను నిర్లక్ష్యము చేయలేదు. వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ తత్వశాస్త్రం చదివారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, ఫ్రెంచ్ మొదలైన భాషల యందు ప్రావీణ్యతను సంపాదించారు. సంస్కృతాంధములలో వీరు చదువుని గ్రంథము లేదు అంటే అతిశయోక్తి కాదేమో. మహాపండితుడై ఉండి కూడా సామాన్యుని వలె ఉండడివారు. వీరికి ప్రాచీన వాంగ్మయమంతయు కరతలామలకము. అందు శ్రీమద్ రామాయణము, శ్రీ భగవద్గీత అన్న బహుప్రీతి. రాముని ఔన్నత్యమును అర్థం చేసుకుని ఆయనను ధ్యానించినను భగవద్గీతలోని ఒక శ్లోకాన్నైనా సరిగ్గా చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెడితే మోక్షం వచ్చి తీరుతుందనడివారు. అంతేకాదు, ఉత్తమ విషయము ఏదైనా నేర్చుకుంటే ఆ క్షణం నుంచే ఆచరణలో పెట్టాలి. అంతేకాని రేపు చూస్తాం, మాకు అన్నీ అనుకూలించిన తరువాత చేస్తాం అనేది కేవలం బూటకం అవుతుంది అనేవారు. వీరు ఎందరో మహాత్ములను దర్శించి తనకు గురువు కాగలవారు ఎవరా అని పరిశీలించారు. ఎవరి వద్ద వారి మనస్సుకు తృప్తి కలగలేదు. అటుపై శ్రీ అరవిందులు దర్శనం చేయుట వారి ఆశ్రమంలో చేరి కొంతకాలముండుట జరిగినది. అప్పుడు శ్రీ రమణ భగవాన్ గురించి విన్నారు. కానీ వారిని దర్శించుటకు అరవిందాశ్రమం వారికి అంత ఇష్టముండేది కాదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళంతా భగవాన్ మాయలో పడి అక్కడే ఉండిపోతారేమో, మళ్ళీ వెనక్కి రారని వాళ్ళకి భయం అని శ్రీ భగవాన్ అనినారు. 1933 సంవత్సరంలో ఒకసారి రెడ్డిగారు వాళ్ల పల్లెటూరు నెల్లూరు దగ్గరి ఊటుకూరుకు వెళ్ళి వస్తూ తిరువన్నామలై వచ్చి శ్రీ భగవానుల దర్శనం చేయటం జరిగింది. తొలి సందర్శనమే వారి హృదయాన్ని ఆకట్టుకుంది. అక్కడి ప్రశాంతత, నిరాడంబరత వానిని ముగ్ధుణ్ణి చేసినవి. 2 రోజులు అక్కడే ఉండిపోయారు. వెళ్లే రోజు మహర్షి వద్ద సెలవు తీసుకునుటకు వెళ్ళగా భగవాన్ ఎక్కడ నుంచి వచ్చినారని వివరములను అడిగి అప్పటిదాకా ఏమీ పలకని వారు తనంతటా తానే మాట్లాడసాగారు. అప్పుడు రెడ్డిగారు భగవానును 2 ప్రశ్నలు అడగవచ్చునా అంటే భగవాను సరే అన్నారు. అప్పుడు అడిగిన ప్రశ్నలలో ఒకటి ఇది, ఒక గురువు వద్ద ఎందరో శిష్యులుంటారు, శిష్యులందరికీ ఒకే పాఠం చెబుతారు. అయితే కొందరు శిష్యులు ఆ ఉపదేశాన్ని విని పాటించి త్వరితగతిని ప్రగతిన సాధిస్తారు. కొంతమంది ఆ ఉపదేశాన్ని విని పాటించినా కొద్దిగా మాత్రమే అభివృద్ధి సాధిస్తారు, మరికొందరు ఏమాత్రం అభివృద్ధి చెందరు. దీనికి కారణం ఏమిటి? ఆ ప్రశ్నకు శ్రీ భగవాన్ ఇలా సమాధానం సెలవిచ్చారు. కొంతమంది అదే ఉపదేశ పద్ధతిని ఇంతకు ముందు జన్మలలో పాటించి ఉండవచ్చు కదా, కొందరు అప్పుడే మొదలుపెట్టి ఉండవచ్చు, మరికొంతమంది ఇతరుల కంటే అభివృద్ధి చెందినవారుగా ఉండి పుడతారు. తర్వాత రెడ్డిగారు పాండిచ్చేరి వెళ్ళిపోయారు. 2 సంవత్సరముల తర్వాత 1935లో మళ్ళీ రెడ్డిగారు తిరువన్నామలై రావటం సంభవించింది. ఆ విషయమై రెడ్డిగారు మాట్లాడుతూ, నేను 2 సంవత్సరముల దాకా ఇక్కడకు రాకపోయినా మహర్షి శక్తి నా లోపల నుంచి నాకు తెలియకుండానే పనిచేస్తూనే ఉంది. నిశ్శబ్దంగా నాలో పనిచేసిన ఆ దయాశక్తి చివరకు నన్నిక్కడకు చేర్చింది, అది ఇప్పుడు తెలిసింది. అంతేకాదు, అప్పట్నుంచి భగవానే నాకు గురువు, ఇదే నాకు గురుస్థానం, నేను ఇక్కడకు సంబంధించిన వాడిని అని తోచసాగింది. అంతేగాక సాంప్రదాయకంగా ఋషులంతా ఆచరించిన దారిన ఇక్కడి విధానం, భగవాన్ బోధనలు నడుచుచున్నవి, ఇది చాలా క్షేమకరమైన మార్గం. ఇటువంటి మహాజ్ఞాని వద్దనే నేను శిక్షణ పొంది జ్ఞానం ఆర్జించవలననే నిర్ణయం స్థిరమైనది. ఆ విషయం భగవానుకు తెలియజేయగా వారు చిరునవ్వుతో ఆమోదించిరి అని చెప్పినారు. వెంటనే రెడ్డిగారు అరవిందులను రమణాశ్రమం పోవుటకు అనుమతి కోరారు. అరవిందులు అక్కడకు వెళ్ళిన పూర్తి జ్ఞానం కలుగదు, ఇక్కడ ఉంటేనే అది సాధ్యం అని నచ్చజెప్పబోయారు. కానీ రెడ్డిగారు అక్కడ ఉండుటకు సుముఖంగా లేనందున చివరకు అంగీకరించారు. పై విషయము రెడ్డిగారు భగవానుకు తెలిపారు. భగవాను నవ్వుతూ, అసంపూర్తిగా ఉంటే అది జ్ఞానం కానే కాదు, జ్ఞానం అసంపూర్తిగా ఉండదు అన్నారు. శ్రీ రెడ్డిగారికి భగవాను ఎడల అమితమైన భక్తి శ్రద్ధలు, ప్రేమాభిమానాలు ఉండేవి. వారికి భగవానంటే ఎంత గౌరవం అంటే, వారు భగవాను గురించి మాట్లాడినప్పుడు నిటారుగా కూర్చొని 2 చేతులు జోడించి ఎదురుగా భగవాను ఉన్నట్లులా మాట్లాడేవారు. వారు భగవానును స్తుతిస్తూ ఒక శ్లోకం రాశారు. అది భగవాను ఒక మంచి కాగితం మీద తానే సాఫీ రాసి క్రింద ఎన్ బలరామరెడ్డి అని రాసి తారీఖు కూడా వేశారు. అది ఇప్పటికీ ఉన్నది. ఆ శ్లోకం దిగువన చెప్తున్నాను. జగత్పావన చారిత్రం భా సమానం స్వతేజస వందే నిష్కర్మ నిరతం రమణం మునిపుంగవం. దీని తాత్పర్యం, జగత్తును పావనం చేసే చరిత్ర కలవాడా, స్వతేజస్సులోనే వెలుగొందుతున్నవాడా, నిరంతరము నిష్కర్మలో సంతసించువాడా, ఓ మునిపుంగవా, రమణ, నీకు వందనం. చాలామంది భగవాన్ను గూర్చి పుస్తకాలు వ్రాసారు గదా, మీరేమీ రాయలేదే అని ప్రశ్నిస్తే, భగవాన్ ముందు ధ్యానం చేయడం కంటే గొప్ప ఏముంది, ఆయన ముందు కూర్చుని ధ్యానం చేయటం అద్భుతం, అది మానుకొని మిగిలినవి ఎవరు చేస్తారు? మనం దేనికొచ్చామో ఆ పని చెయ్యాలి ముందు. భగవాన్ కూడా దాన్ని ఆమోదించేవారు. అయినా భగవాన్ గురించి చెప్పేందుకు ఇంకేముంది? కావ్యకంఠ గణపతి ముని ముందే చెప్పిరి గదా, కోవా మౌని సమస్తవ భూతలే అని అనేవారు. అటువంటి ఋషి ఈ భూప్రపంచంలో ఇంకెవరున్నారు అని భావం. శ్రీ రెడ్డిగారు 25 ఏళ్లలోపే భగవానుల దర్శనం చేశారు. అటుపై భగవాన్ పాంచ భౌతిక శరీరం వదిలిన ఆశ్రమాధికారుల అభ్యర్థనపై శ్రీ రెడ్డిగారు శ్రీ రమణాశ్రమం వీడక తాను శరీరం వదిలే సమయం దాకా కూడా అక్కడే ఉన్నారు. శ్రీ రమణాశ్రమం వెళ్ళిన చాలామందికి శ్రీ రెడ్డిగారి గురించి తెలీదు. ముందే వారి నెరిగిన వారి ద్వారా తెలుసుకొని ఉండి ఉంటే తప్ప ఏనాడు ఆయన తన గురించి తాను చెప్పుకోలేదు, జనాన్ని ఆశించనూ లేదు. పైగా కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకూడదు, తన టైము సరిపోదనేవారు. ఎల్లప్పుడూ హృదయంలో మనసును నిలవడానికి ప్రయత్నించండి అని చెప్పేవారు. కొంతమందికి ఆయన చాదస్తుడిలాగా, ఏమీ తెలియని వాడిలాగా అనిపించేవారు. అవతలి వారిలోనూ నిజాయితీని కనుగొనడానికి వారు అలా ప్రవర్తించేవారు. నిజంగా ఆర్తితో వారి దగ్గరకు వెళ్ళే వారికి వారి ప్రేమ సహజంగానే దొరికేది. భగవాన్ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పి భక్తుల హృదయాలలో అమృతాన్ని నింపేవారు. ఒకసారి శృంగేరి ఆచార్యులొకరు వారిని ఇలా అడిగారట, మీరు 50 ఏళ్లుగా భగవాను వద్ద ఉన్నారు కదా, ఏమి నేర్చితిరి అని ప్రశ్నించారట. ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు, అంతా ఇక్కడే ఉన్నది అని గ్రహించాను అని రెడ్డిగారు సమాధానమిచ్చారట. బయట జన సంకులంతో ఎక్కువగా సంపర్కం పెట్టుకోవటం రెడ్డిగారికి ఇష్టముండేది కాదు. సాధారణంగా ఎవరి దగ్గర నుంచి ఏ పని ఆశించేవారు కాదు. ఎవరైనా చిన్న పని చేసి పెడితే ఎంతో కృతజ్ఞత చూపేవారు. చివరి రోజుల్లో అనారోగ్యంగా ఉంటే ఎలా ఉంది ఒంట్లో అని అడిగితే ఆ భగవానుడే చూసుకుంటాడులే, మననేమీ వదిలేయడు, అయినా శరీరాన్ని ఏ శిథిలాల్లో పారేస్తే ఏమి, మనస్సును ఆత్మలో విలీనం చేసినాక మనకు భగవాను నేర్పింది అదే కదా అనేవారు. జ్ఞానం లక్ష్యంగా పెట్టుకొని దయామూర్తి భగవాన్ పాదాల వద్ద జీవితాన్ని అంకితం చేసి శ్రీ భగవాన్ చేత ప్యూర్ సోల్ అనిపించుకున్న ఈ మహనీయునికి నివాళులర్పిస్తూ ఈ వ్యాసం రాయటం జరిగింది. దయామూర్తి శ్రీ భగవానుల గూర్చి వారి వద్ద జ్ఞానం బడసిన ఇటువంటి మహానుభావుల గూర్చి వ్రాయటం నాలాంటి వాళ్లకు సాధ్యమా? వారి దయతోనే ఈ వ్యాసం రాయటం జరిగింది. ఎంత వ్రాసినా ఇంకా తక్కువగానే అనిపిస్తుంది. శ్రీ భగవాన్ దివ్య చరణ సన్నిధికి శ్రీ రెడ్డిగారు పాదములకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ దయవంచమని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.